ఆ పల్లెటూళ్ళలో ఉన్న మిత్రవిందుడికి అతని పూర్వజన్మ సుకృతం వల్ల బంగారం లాంటి భార్య దొరికింది. అంటే రూపం బంగారం, శరీరపు రంగు బంగారం, అందంగా ఉంది అనడానికి బంగారం లాంటి స్త్రీ అనేవారండి. అంతకంటే లేదు, నిజంగా బంగారం అయితే అమ్మేసుకుంటాడు ఎవడన. ఆవిడ అందగత్తె, ఇంకా ఏమి సౌందర్యం వారి దేవుడు, ఆ సౌందర్యాన్ని వర్ణించలేరు. కొందరు అందంగా ఉంటారు కానీ నల్లగా ఉంటారు, నల్లగా ఉన్న అందంగా ఉంటారు కానీ ఈవిడ నలుపు కూడా కదా, రంగు కూడా బంగారపు రంగులో ఉండేదిట, మిసమిసలాడిపోయేదిట. ఇంకా ఆవిడ మాట్లాడితే కోయిలు కూసినట్టు ఉండేదిట, కంఠం కూడా మధురంగా ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఆ మధ్యన ఒకళ్ళకి ఫోన్ చేస్తే ఏం కావాలి అని వినపడింది. మీ నాన్నగారికి అంటే, మా నాన్నగారు ఎవరు, ఇంతకీ మీరు ఎవరండి అంటే, నా పేరు రాధాకృష్ణ అండి అన్నాడు. ఇది కంఠం ఏమిటి ఎలా ఉందనుకున్నాను నేను, అంటే పాపం ఏం చేస్తాం, కొంతమంది కంఠం అలాగా ఆడామగా కాకుండా పీలగా ఉంటుందన్నమాట. ఆ కంఠాన్ని విని మనం మోసపోతాం. ఆ చివరికి ఆయన పేరు రాధాకృష్ణ గారట, నేను ఎవరి కోసం ఫోన్ చేశాను, ఆయనే ఆయన్ని మీ నాన్నగారు ఉన్నారని అడుగుతాను, నేను ఇంట్లో ఆడపిల్ల మాట్లాడుతుందేమో అని అనుకుని. కాబట్టి ఒక్కొక్కసారి కంఠాల్లో తేడాలు అలా ఉంటాయి. మరొక్కొక్కప్పుడు విచిత్రుడు తెలిసిన ఎవరది అని వినపడింది. అంటే కాస్త మీ అమ్మగారికి ఈ అమ్మ అంటే
అమ్మగారు ఎవరు,
చివరికి అర్థమైంది ఆవిడే అమ్మగారు. కాబట్టి కొంతమంది స్త్రీల యొక్క కంఠం ఇంత కోమలంగా ఉంటుంది, తాటక మొదలైనటువంటి వాళ్ళ కంఠంలాగా. ఈ కంఠాలు అనేవి కూడా వారి వారి పూర్వజన్మ సుకృతాలని చెప్పారు కదా, అందుకే ఈ జన్మలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హరహర మహాదేవ అనండి, నారాయణ వాసుదేవ అనండి, మంచివాళ్ళని ప్రశంసించండి, అప్పుడు వచ్చే జన్మలో అయినా మధుర కంఠం వస్తుంది. శివుడికి తేనెతో అభిషేకం చేసి కొంచెం తీర్థంగా పుచ్చుకుంటే మంచి కంఠం వస్తుంది, మధుర కంఠం వస్తుంది. లేదంటే వాడు పాడితే కుక్కలు కూడా పారిపోతాయి, నక్కలు వరిగెత్తుకొస్తాయి ఒకేసారి. మీకు తెలుసు కదా నరకాసురుడు మాట్లాడితే ఒక్కోసారి ఎలా ఉండేది తెలుసా మీకు, 1000 గాడిదలు, 500 గుర్రాలు, 6000 ఏనుగులు, 10000 కుక్కలు, 14000 నక్కలు అన్నీ కలిసి ఒకేసారి అరిచినట్టు ఉండేది. అలా ఉంటే ఉపయోగం ఉంది. గార్ధభాసురుడు గొంతు వింటే ఇంకా వేరే గాడిదల గొంతు వినక్కర్లేదు పొమ్మన్నారు. అలా కాకుండా కాస్త మధురస్వరం కావాలంటే ఇది ఇక్కడ కూర్చున్న మన భక్తుల యొక్క కంఠస్వరాల వంటి మధురమైన కంఠస్వరాలు మనకు రావాలంటే శివుడికి తేనెతో అభిషేకం చేసి కొంచెం తీర్థంగా తీసుకుంటే కనీసం రాబోయే కాలంలో అయినా కంఠం బాగుపడుతుంది. ఈ మాట నేను చెప్పలేదు, శివపురాణంలో చెప్పారు. ఘంటసాల వారి గొంతు అంత బాగుందంటే ఆయన మహానుభావుడు, కైలాసం నుంచి భూలోకానికి వచ్చిన ఒక గొప్ప ప్రమథగణ స్వరూపుడు కాబట్టి ఆ గొంతలో ఉంది. ఆయన ఎన్నో పర్యాయాలు అనేక జన్మల్లో తేనెతో శివుడికి అభిషేకం చేసి ఆ పుణ్యంతో కైలాసానికి వెళ్ళి ఆ పుణ్యంతో మన దగ్గరకు వచ్చి 54 ఏళ్ళు బతికి వెళ్ళిపోయాడు ఆయన. పుణ్యాత్ములు తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి కంఠం బాగుండాలి. ఈ మిత్రవిందుడి భార్య కంఠం విప్పితే కోకిల ఉన్నట్టుగా ఆవిడ కంఠం ఉండేది, కోకిల పలికినట్టు ఉండేది. ఆయన భార్య పేరు కూడా అనువింద, మిత్రవింద పల్లెటూరు ఆయన పేరు, మిత్రవిందుడి భార్య పేరు అనువింద, ఇద్దరికి పేర్లు కూడా కుదిరాయి. వింద అనేది చాలా అందమైన శబ్దం. విందతి అంటే సంతోషపెట్టుట, మిత్రులను సంతోష పెడతాడు కనుక అతనికి మిత్రవిందుడు అని పేరు వచ్చింది. ఆయన ఏం చేసినా సంతోషిస్తుంది కనుక ఈవిడికి అనువింద అని పేరు అన్నమాట. అసలు పేర్లు ఏమిటో కానీ ఈ పేర్లు స్థిరపడిపోయేవాళ్ళకి. ఈ ఇద్దరికి కేవలం 2 ఎకరాల పొలమే ఉన్నది ఆ ఊళ్ళో, ఇద్దరూ శివభక్తులే. ఈ ఇద్దరికి దైవానుగ్రహం వల్ల ఇద్దరు పిల్లలు, గణపతి కుమారస్వాములాగా ఇద్దరు కొడుకులు. వీరు రోజు ఆ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవారు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి శివుడికి బ్రాహ్మీ ముహూర్తంలో అర్చన చేసేవారు. అనుదినము మారేడాకులతో, మారేడాకుల్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటాం, బిల్వపత్రాలతో, తులసీదళాలతో, మల్లె పువ్వులతో, చామంతి పువ్వులతో పూజ చేసేవారు. పూజలలో ఈశ్వరుడికి బాగా ఇష్టమైన పువ్వుల్లో మల్లె పువ్వులు కూడా. మల్లె పువ్వుల యొక్క పూజ వల్ల ఏదో ఒకనాటికి ఈశ్వరుడి దగ్గరికి తొందరగా వెడతామట. ఎక్కువ జన్మలు ఎత్తకుండా శివుడి దగ్గరికి వెళ్ళాలంటే మల్లె పువ్వులతో పూజించాలి. అందుకే మీకు ప్రత్యేకంగా అగస్త్యుడు మా భార్య లోపాముద్ర నాటిన మల్లె తీగలు కాశీలో ఇంకా కులాసాగా ఉన్నాయని అడుగుతాడు. అగస్త్యుడు కాశీ విడిచిపెట్టి దక్షారామం వచ్చేశాడు. దక్షారామానికి వచ్చిన తర్వాత తుల్యభాగా నదీ తీరంలో వ్యాసుడు ఆయన కలుసుకున్నారు. వ్యాసుడు రాగానే ఆయన ఏమన్నాడో తెలుసా, అవి ఇవి అడగడం కాదు.
కాళీనందన కంఠే కాలుర శిరములకు విరులు కల్పించునకో లీలావనాంతరములను మాలోపాముద్రయిడిన మళ్ళీ వల్లు.
కుమారస్వామికి, గణపతికి, శివుడికి, పార్వతికి ఈ నలుగురికి రోజు మల్లె పువ్వులతో పూజ చెయ్యాలి అని లోపాముద్ర సంకల్పించింది. నా భార్య లోపాముద్ర వాళ్ళ పూజ కోసం మా తోటలో మల్లె తీగలు నాటింది. ఈ మల్లె తీగలు బాగా పెరిగాయి. మేమున్న రోజుల్లో రోజు పువ్వులు సమృద్ధిగా ఇచ్చేవి. ఇప్పుడు మేము కాశీ వదిలిపెట్టి వచ్చాం. మా ఆశ్రమం ఎవరికో వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా మా లోపాముద్ర వేసిన మల్లె తీగలు పువ్వులు ఇస్తున్నాయా? ఆ పువ్వులు శివుడి పూజకి, శివ సంతానమునకు, శివుడి భార్యకి సరిపోతున్నాయా అని అడిగింది ఆవిడ. ఆయన రాగానే ముందు అడిగిన ప్రశ్న ఇది. కాళీనందన కంఠే కాలుర శిరములకు విరులు కల్పించునుకో లీలా వనాంతరములను మా లోపాముద్ర ఈడిన మల్లీ వల్లు. ఎన్నో పువ్వులు చెట్లు అక్కడ ఉన్నాయి, బిల్వవనం ఉంది అక్కడ. వాటన్నిటి గురించి అడగకుండా మా లోపాముద్ర నాటిన మల్లె తీగలు బాగున్నాయా, ఆ మల్లె తీగలకు పువ్వులు బాగా పూస్తున్నాయా, ఆ పువ్వులతో కుమారస్వామికి, విఘ్నేశ్వరుడికి, పార్వతికి, శివుడికి పూజ చేస్తున్నారా, వాళ్ళ పూజకి సరిపోయే అన్ని పువ్వులు వస్తున్నాయా అని ఎందుకు అడిగింది అని కొందరికి అనుమానం. మల్లె పువ్వులతో తరచుగా ఈశ్వరుని పూజిస్తే పునర్జన్మ ఉండదు, ఈ జన్మతో వాడు గ్యారంటీగా కైలాసానికి వెళ్ళి తీరుతాట, వాడికి అపమృత్యువు లేదన్నారు. అందుకే శివపురాణం అంత గొప్ప పురాణం. మనకి అపమృత్యు భయం తొలగాలంటే తప్పక మల్లె పువ్వులతో పూజించాలి. వీలున్నప్పుడల్లా మల్లె పువ్వులతో పూజించండి. మళ్ళీ ఆ మల్లె పువ్వులు కూడా కృత్రిమమైనవి కాకుండా మన దొడ్లో పెరిగినవి అయితే మరీ మంచిది. మనకు అంత ఓపిక ఎక్కడుంది? అసలు దొడ్డే లేదు. దొడ్డున్న అందులోకి వెళ్ళి కాస్త నడ్డి వంచి ఇన్ని నీళ్లు పోసి పెంచడం మానేసాం. ఎటువంటి బిల్వవనం పెంచుతున్నాం అండి మేము? అటువంటి వాటికి వచ్చినప్పుడు ఇన్ని నీళ్లు పోస్తే చాలు, అదో పుణ్యం. మీరందరూ బిల్వవనం నాటక్కర్లా, అందరూ స్వయముగా మల్లె తీగలు నాటక్కర్లా. కనీసం పీఠంలో పక్కనున్న మొక్కలకి ఇన్ని నీళ్లు బొక్క చుక్కలు పోస్తే చాలు. అక్కడ ఎందుకు వస్తాం? ఎదురుగుండా డ్రమ్ము కనపడితే దేవుడి మీద కూడా నీళ్లు గడిగేసి కాళ్ళు గడుకు పోతాం. అక్కడ నేను ఉంటూనే ఉంటాను, నా నెత్తి మీదకి వచ్చి నీళ్లతోటి కాళ్ళు గడిగేస్తుంది ఆవిడ. అయ్యో గురువుగారి మీదకి ఈ నీళ్లు పెడతాయని కూడా ఆలోచించరు. పక్కన బాత్రూంలో గడుక్కుందామని ఉండదు అనమాట, పక్కనే ఉంటుంది బాత్రూమ్. అయినా సరే సరిగ్గా ఈ దేవుడి దగ్గరే కాళ్ళు గడిగి ఆ నీళ్లు దేవుడి మీద లేక గురువుగారి మీద పోస్తే వాళ్ళకు పుణ్యం అంట. ఆవిడ పాదాలు కడగ్గా వచ్చిన జలం గంగాజలం. ఆ గంగాజలం నా నెత్తి మీద తల్లితే నేను పవిత్రుని అవుతాను. అదే ఆవిడ ఉద్దేశం అనమాట. ఇలా అమాయక భక్తులు తయారయ్యారు. కానీ అవి చేయకండి, కాస్త ఈ మల్లె తీగల్ని వాటిని పెంచండి, ఆ లోపల ఉన్నటువంటి బిల్వవనాన్ని పెంచండి. అలా పెంచితే దానివల్ల లాభం. అందున పునర్జన్మ లేకుండా చేసే అపూర్వమైన శక్తి కేవలం మల్లె తీగలకు ఉన్నది. ఆ తర్వాత ఆయన అదృష్టం బాగుండి ఆయనకు ఒక గురువు దొరికాడు. ఈ మిత్రవిందుడికి, అనువిందకి నిత్యము శివ పూజ చేసే పుణ్యాత్తులకు ఒక గురువుగారు దొరికాడండి. ఆయన గురుకటాక్షం లేకపోతే శివకటాక్షం లభించదు. శివకటాక్షం ఉండాలంటే ముందు గురుకటాక్షం ఉండాలి. ఎన్ని అర్చనలు చేసినా గురువును ఆశ్రయించి ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది ఆ మంత్రముతో శివుణ్ణి అనుష్ఠానం చేసిన వాడికి వచ్చిన శుభం ఇంకెవరికి ఉండదు. మనం చూస్తుండగా కొంతకాలం మంత్రానుష్ఠానం చేసి గురువును విడిచిపెట్టి అహంకరించి వాడంతా వాడు మొహం చూడకుండా బయటికి వెళ్ళి పిచ్చివాగుళ్ళు వాగిన వాడు తర్వాత కరోనా కాలంలో తిండి లేక అల్లాడిపోయారు ఎంతోమంది, తెలుసా మీకు? ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు గురు ధిక్కారం చేయకూడదు సుమా. గురు ధిక్కారం చేసిన ప్రతి వ్యక్తికి సమయం వచ్చినప్పుడు భగవంతుడు ఎత్తుకు ముట్టుకే పడతాడు. ఇక తర్వాత వాళ్ళు బతుకు మళ్ళీ అధోగతే. అందువల్ల విర్రవేగ రాదు. అదే మానవ కథలో ఒక గొప్ప కథ గురుభక్తి సుందరకాండ పారాయణం. అందులో గురుభక్తితో సుందరకాండం పారాయణం చేసిన ఓ జ్యోతిష్కుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతిషంలో కాస్త పేరు వచ్చాక గురువుగారు తిట్టడం మొదలెట్టాడు. దాంతో భ్రష్టుడైపోయాడు. చివరికి దిక్కు లేకుండా, తిండి తిప్ప లేకుండా నాశనం అయిపోతాడు, నరకానికి పోతాడు. ఆ కథ మానవ కథలో ఆరో కథ కదా బహుశా. అటువంటి కథలన్నీ మనకి కొన్ని ఉదాహరణలు. ఎప్పుడు సద్గురును ఆశ్రయించి పరిచర్యలు చేసి శుభంబుగోరి సంవిద్గతిని ఆశ్రయించి, సద్గురువుని ఆశ్రయించాలి, ఆయన పాదపద్మాలను పట్టుకోవాలి, భక్తితో ఆయన కాళ్ళు కడగాలి, ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవాలి, శుభం కోరుకుని ఆయన దగ్గర నుంచి ఒక మంత్రాన్ని సేకరించాలి, ఈ మంత్రమును నిరంతరం జపించాలి. ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే దోషం లేదు సుమా, కావాలని మానకూడదు, కుదరకపోయినా గురువు ఏమండవు. కాబట్టి ఏదో రకంగా గురువును ఆశ్రయించి యథాశక్తిగా మంత్రానుష్ఠానం చెయ్యాలి. అదిగో అటువంటి వాడిది సంపద్గరిమంబనంగా భువి మంత్ర జపంబున కానిదుండునే. ఈ మంత్రానుష్ఠానం చేసిన వాడికి సకల శుభాలు కలుగుతాయి. మంత్ర జపం వల్ల సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అసలైన సంపదలన్నీ గురు కటాక్షం వల్లే లభిస్తాయి. ఇది ఈ దంపతులకి తెలుసు. వాళ్ళు పెద్దగా డబ్బు లేని వాళ్ళైనా, 2 ఎకరాల పొలమే ఉన్నా, సామాన్య కుటుంబీకులైనా, నిరంతరం శివుణ్ణి పూజిస్తూ మాకు గురువుగారు దొరకాలి, గురు కటాక్షంతో శివుణ్ణి అనుష్ఠానం చేసి శుభం పొందాలనుకుంటూ ఉండగా ఆ ఊళ్ళోకి పురాణం చెప్పడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన దాదాపు 90 రోజులు ఆ ఊళ్ళో ఉండి శివపురాణాన్ని చెప్పాడు. 90 రోజులు ఒక వ్యక్తి ఒక ఊళ్ళో ఉండి పురాణం చెప్పడం అంటే అంత తేలికేం కాదు. ఆ రోజుల్లో వాళ్ళ అదృష్టం బాగుండి ఒక సాధువు 90 దినములు శివకథలు చెప్పాడు. ఆ కథలు ఊరి వారందరినీ ఆకట్టుకున్నాయి, ఈ భక్తుణ్ణి ఇంకా ఆకట్టుకున్నాయి. భార్యాసమేతంగా పిల్లలతో పాటుగా ఆయన గురువుని ఆశ్రయించాడు, పూజించాడు. ఆయన దగ్గర ఓ మంత్రాన్ని స్వీకరించాడు. సంస్కారం ఉండడం వల్ల ఏం చేశాడు, పంచోపచారై సంపూజ్య శిరస శ్రీ గురుం బుధః, శిరస శ్రీ గురుం బుధః ప్రణవం శ్రీ చతుర్థ్యంతం నమోంతం ప్రణవేత్తతః. గురువుగారు మంత్రం ఇవ్వగానే ఆయనకి 5 ఉపచారాలు చేశాడు. గురువుని పంచోపచారాలతో పూజిస్తే వాడు తరిస్తాడు. ఏమిటా పంచోపచారాలు? గంధం. ముందేం చేయాలి? గురువుగారి చేతుల మీద కాళ్ళ మీద ఇంత గంధం వెయ్యాలి. వద్దంటే ఒళ్ళంతా పూసేయకూడదు, కొంచెం అంటిస్తే చాలు. వద్దన్నది వినిపించుకోకుండా ఒక ఆవిడ ఈ మధ్య నా నెత్తి నుంచి ఇంత దాకా గంధం అమాంతంగా పోసింది. అదేమో కెమికల్ గంధం, 3 రోజులు తలంతా మంట, ముక్కులు మంట, ఉపన్యాసం చెప్పలేము. కాబట్టి పిచ్చి కాకుండా అరగదీసిన మంచి గంధం కొంచెం పూయండి. నైవేద్యం పెట్టమన్నాం కదా అని గురువుగారికి 200 ఇడ్లీ పెడితే ఏమైపోతారండి? నేను ఆవకాయ నా అంతటినే పెట్టా, గురువుగారు మీ మీద భక్తితో ఆవకాయ పెట్టాను, ఆవకాయ నైవేద్యం పెడుతున్నాను, ఈ మొత్తం ఆవకాయ అంతా మీరే తినండి అంటే ఆవకాయ అంతా నేను తినేనా? ఆవిడ ఎదురుకుండా కూర్చుని నేనేమన్నా కుంభకర్ణుండి ఆవకాయ మొత్తం తినేయడానికి. కాబట్టి అలాంటిది కాకుండా కొంచెం గంధం పొయ్యండి. తర్వాత పుష్పం, ఒక పువ్వు చాలు. ఆ తర్వాత ఏం చేయాలి? గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఇవి పంచోపచారాలు అంటారు. ముందేమేయాలి? లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఈ విధంగా 5 ఉపచారములు గురువునకు సమర్పిస్తే అమ్మ సంతోషిస్తుంది, శివుడు సంతోషిస్తాడు. మళ్ళీ ఎందుకు చెబుతున్నామంటే మర్చిపోకుండా ఉండడానికి. ముందు గంధం, తర్వాత పుష్పం, తర్వాత ధూపం. ధూపం అంటే కెమికల్ పొగలు ఎక్కువ పెట్టేయకుండా ఊరికే అగరత్తలలో చూపించి దూరంగా పెట్టేయండి, కొంతమంది గొంతుకు పోతుంది వాడి గురువుగారికి. ఆ తర్వాత దీపం, అయితే ప్రమిదలో ఉన్న దీపం, లేదా సూర్యభగవానుడు ఉంటే సూర్యుడిని ప్రత్యక్ష దీపాన్ని చూపించవచ్చు. ఆ తర్వాత నైవేద్యం, ఏదో ఒకటితో వచ్చిన పండో ఇంకోటో చేతిలో పెట్టాలి. ఈ 5 ఉపచారాలు చేశాక తల వంచి నమస్కరించాలి. కుదిరితే కాళ్ళు పట్టుకొనిస్తే పాదాలు పట్టుకోండి. నా పాదములు పట్టుకోకండి రా నాయన అన్నప్పుడు తల ఇలా వంచి నమస్కరించండి. శిరస శ్రీ గురుం బుధః, పండితుడైన వాడు తల వంచి గురువునకు నమస్కరించాలి, సద్గురువునకు నమస్కరించాలి. అందుకే అలాంటి వాడు బుధుట్ట. అలా నమస్కరించేవాడిని ఏమంటారు? ఆ శిష్యుణ్ణి పండితుడు అంటారు. ఆ తర్వాత ఏమనాలి? ప్రణవం శ్రీ చతుర్థ్యంతం. ఓం అని శ్రీ అనేదానికి చతుర్థి విభక్తి కలిపి చివరిన నమస్కార నమోంతం ప్రణవేత్తత అనగా ఓం శ్రీ గురవే నమః అనాలి. ఏమనాలి? ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ గురవే నమః అని నమస్కరించి అప్పుడు గురువుగారు ఇచ్చిన మంత్ర జపం చేస్తే ఇక వాడికి తిరుగుండదు, అపార శక్తి కలుగుతుంది. ఊరికే గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం ఇవ్వగానే చేసేసుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు. ఆయనకి నమస్కరించి ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ గురవే నమః అనుకున్న తర్వాత మంత్రమును జపము చేసేవాడికి వచ్చే ఫలితం ఇంతింతనెవరూ చెప్పలేరు. అప్పుడు గురువుగారి దగ్గర మంత్రం స్వీకరించి అలాగే నమస్కరించాడు, అందుకే ఆయన జ్ఞాని. తర్వాత యథాప్రకారంగా రోజు వెళ్ళినట్టే గుళ్ళోకి వెళ్ళేవాడు. గురువుగారు ఎలా ఎలా పూజ చెయ్యాలో అని చెప్పారో అలా పూజ చేసేవాడు. సద్యోజాతం ప్రపద్యామి ఇత్యారభ్యో మంతముచ్చరన్ ఆధారోత్తిత నాదంతు ద్వాదశ గ్రంథి భేదత. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినండి, మామూలు కథ కాదు ఇది. ఎందుకు పనికిరాని వాడిని కూడా బాగు చేసే మంచి కథ. ఈ శివభక్త విజయాల్లో రోజుకు ఒక్కొక్క కథ వస్తుంది, ఒక్కొక్క కథ ఒక్కొక్క కాణిముత్యం లాంటిది. అందులో ఇవాడ కూడా ఒక కాణిముత్యం. ఈశ్వరుడికి 5 మహామంత్రములంటే బాగా ఇష్టం. అందులో సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. మీరు అవి నేర్చుకోకపోయినా 5 మంత్రాలతో అర్చన చేస్తున్నామని ఊరికే నమస్కారం చేసినా ఆయన సంతోషిస్తాడు. 5 నేర్చుకుంటే మరీ మంచిది. 5 అర్చక స్వామిని అడగని చెబుతాడు, ఇప్పుడు నేను ఉచ్చరించినా మీ అదృష్టం బాగుండి కంఠస్థం చేయగలిగితే చేయండి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వాం భవోద్భవాయ నమః. ఇది మొదటిది. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఇది రెండవది. అఘోరేభ్యోథోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే స్తురుద్రూపేభ్య. ఇది మూడవది. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది నాలుగవది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఇది 5వది. ఈ 5 ఉచ్చరిస్తూ కానీ లేదా 5 మంత్రములున్నాయని మనస్సులో భావించి కానీ శివుణ్ణి మారేడాకులతో, పుష్పాలతో, పత్రితో లేదా జలంతో అభిషేకించండి. ఆ తదనంతరం ఆ నీళ్లు నెత్తిన చల్లుకోండి. దానివల్ల శరీరంలో 12 గ్రంథులు భేదిల్లబడతాయి, మనలో ఉన్న అపవిత్రత తొలగిపోతుంది. ప్రతి వ్యక్తిలో అంతో ఎంతో అపవిత్రత ఉంటుంది. అంటే మనస్సు కుళ్ళుగా ఉండడం వల్ల, శరీరం శుభ్రత లేకపోవటం వల్ల మానవుడు మహాపాపాత్ముడు అవుతాడు. శరీరము మనస్సు రెండూ పవిత్రమవుతాయి ఈ మంత్ర ప్రభావం వల్ల. ఈ అపూర్వమైనటువంటి మంత్రాలు ఉచ్చరించేవాడు ఆయన. ఆయనకి వచ్చు కాబట్టి ఉచ్చరించాడు. ఆ తదనంతరం శివుడి మీద ఇంత విభూతి వేసి ఆ విభూతిని నుదుట పూసుకుని ఆపై భక్తి శ్రద్ధలతో ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఉన్న కలోగంజో వాళ్ళ ఆవిడ వండేది, తాము తినేవారు. ఇతరులకు ఎంతో కొంత పెట్టేవారు, ఎప్పుడూ తాము తినడం కాదు, 10 ఎంతో కొంత పెట్టాలి. వాళ్ళ ఇంట్లో నిత్యం అన్నదానం చేసేవారు. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడో తెలుసా? అన్నదానం చేసేవాడు. అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. నాన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. ఓపికను బట్టి ఎంతో కొంత అన్నం పెట్టమన్నారు. లేనివి ఎలాగూ తేలేము, ఉన్నంత పెడదాం అంతే. పెట్టినప్పుడు తినేవాడు కూడా వంకలు పెట్టకుండా తింటే అదృష్టం అనుకోండి. వచ్చినవాడు అక్కడి నుంచి ఏమిటి ఇడ్లీలు వేస్తారనుకుంటే ఇడ్లీ వేయకుండా ఉప్మా పెట్టారు. మనం ఉప్మా కోసమో ఇడ్లీ కోసమో కాకుండా వాడేదో పాపం నానయాత్ర పెడుతున్నాడు, దొరక్క దొరక్క పెట్టాడు అనుకోకుండా. మళ్ళీ రుచులు వీళ్ళకి, మన అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి పెట్టింది తింటున్నారు. కానీ ఒక్కో చోట అయితే ఏం మైసూరు బజ్జి ఎందుకు వేయలేదు అనేవాళ్ళు కొంతమంది. అందులోకి వాళ్ళు అడిగిన చట్నీలు ఎన్ని గొడవలు అనుకుంటున్నారు ఇవన్నీ. సరే ఆ రోజుల్లో పాపం ఇలాంటి వాళ్ళు లేరులేండి, రకరకాల రుచులు అడిగేవాళ్ళు కాదు. ఆ దంపతులు మధ్యాహ్నం పూట వాళ్ళకి కలిగినంతలో వంట చేసుకుని అతిథులు చుట్టుపక్కలకి ఎవరు వస్తే వాళ్ళని పిలిచి ఇంత అన్నం పెట్టి తర్వాత తాము తినేవారు. ఊళ్ళో దాదాపు చాలామంది వాళ్ళింట్లోనే భోజనానికి వచ్చేస్తూ ఉండేవారు. తరచుగా ఇంట్లో ఎవరికి వంట చేయడం కుదరకపోయినా వెళ్ళింటికి వచ్చేవారు. ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఇంట్లో వంటలు చేసేవారు కదా, పూర్వం బయట ఉండడం అని ఒక ప్రక్రియ ఉండేదిలేండి. అలాంటి కాలంలో స్త్రీలు వంట చేసేవారు కాదు, అప్పుడు కర్రీ పాయింట్లు లేవు. అందువల్ల ఎవరికైనా సరే కర్రీ దొరకనప్పుడు వర్రీ ఎందుకు అనుకుని వీళ్ళింటికి వచ్చేవారు. వీళ్ళు మారు మాట్లాడకుండా భోజనం పెడితే తినేసిపోయేవారు. అందుకని ఊళ్ళో అందరూ వాళ్ళని మెచ్చుకునేవారు. ఆస్తి కరిగిపోతున్నా, ఇంట్లో ఏమీ లేకపోయినా, ఎంతో కొంత తోచింది అన్నం పెట్టకుండా మాత్రం ఏ పరిస్థితులలోనూ కూడా వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఈ విధంగా కొంతకాలం హాయిగా సాగింది. ఉన్నంతలోనే వాళ్ళు అలాగే భోజనాలు పెడుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఆ ఊళ్ళోకి సాధువు వచ్చాడు. ఆ సాధువు 9 రోజుల పాటు ఈ ఊళ్ళో నేను భిక్షాటన కోసం తిరుగుతానన్నట్ట. ఆయన కర్మగాలి ఒక ఇంటికి వెళ్ళాడు. ఈ మిత్రబిందుడు ఉన్న ఊళ్ళోనే మరొకడు ఉన్నాడు, వాడి పేరు అజామీళుడు. అంటే మనకి నారాయణ అనే అజామీళుడు కాదు, వీడి పేరు కూడా అజామీళుడే. అజామీళుడు చాలామంది ఉన్నారులేండి, వీడి పేరు కూడా అజామీళుడు. వాడు పరమ పాపిష్టివాడు, కోపం ఎక్కువ, పాపం ఎక్కువ. ఎవరైనా మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఈడ్చి మొహం మీద కొడతానని వాడు. వాడు అదృష్టం వల్ల వాళ్ళ భార్య వీడికంటే 2 ఆకులు ఎక్కువ చదివింది. వీడు మూతి మీద ఒకటి కొడతానంటే ఆవిడ చీపురుకట్టతో కొడతాననేది. ఎవరైనా ఇంటికి వచ్చి భిక్షాందేహి అన్నారా, భార్య చీపురుకట్టతో వచ్చేది, మొగుడు నోటితో తిట్టేవాడు. ఇద్దరు కలిసి వచ్చిన వాడు వచ్చినట్టు తెగదిట్టేసేవారు. పారిపోతే కుక్కను వదిలేవారట. పైకి ఇక్కడ కుక్క ఉన్నది జాగ్రత్త అనేవారు. ఇది ఇంత మంచివాడు ఉన్న చోటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు రాముడు ఉన్న చోట రావణుడు, కృష్ణుడు ఉన్న చోట శిశుపాలుడు, ఓ మంచి ఆలయం ఉన్న చోట ఓ దరిద్రం, ఇవన్నీ భగవంతుడు పెడతాడు. ఈ మాయదారి పరీక్షలు, గులాబీ పువ్వు కింద ముళ్ళు అంటే మనకి ఈ పరీక్షలు భగవంతుడి పరీక్షలు, కలిపురుషుడి యొక్క పరీక్షలు. వీటిని ఎదుర్కొని బయటపడాలి. నిరంతరం ఇదో గొడవ. మీరు చూడండి, ఎక్కువ తియ్యగా ఉందని తిన్నావా రోగం పెడతాడు, స్వీట్ ఎక్కువ తినండి షుగర్ పేషెంట్ని చేసేస్తాడు వాడిని, మంచి పులిహార ఎక్కువ బాగుంది కదా అని కారం తింటే బీపీ వస్తుంది, మజ్జిగ ఎక్కువ తాగితే శ్లేష్మం పెరుగుతుంది, ఏదైనా ఓవర్ అయితే ప్రమాదం. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతున్న కొద్దీ పరీక్షలు ఎక్కువ అవుతూ ఉంటే ఈ పరీక్షలు తట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు అసలు ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితుల్లో పరీక్షలు కాదు ఇవి, అసలు మనకు రక్షణ ఉందో లేదో తెలియటం లేదు. రోజు భయం వేసిపోతుంది ఎక్కడ చూసినా సరే. రామచంద్ర కలిపురుషుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాండవం ఆడేస్తున్నాడు. ఏపీ మొత్తం అంతా తాండవం ఆడుతున్నాడు కలిపురుషుడు. ఇలా అండడానికి జంకద్దు మీరు. ఎన్ని ఆలయాలు పడగొట్టేస్తున్నారు, రోజు ఆలయాల్లో ఉన్న దేవతల విగ్రహాలు పడగొట్టేస్తున్నారు, ఒక్కడ ముక్కలు మాట్లాడు. మనలాంటి వాళ్ళం కొద్దిమంది గొంతుకు చింతకు అరుస్తున్నాం తప్ప, నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అని ఇంట్లో కూర్చుంటున్నారు. ఈ దుర్మార్గులందరికీ నాశనం రాబోతున్నది గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నాను ఈ సత్యం మీకు తెలుసు. ఇప్పటికే కరోనా అనే రోగం ఒకటి వచ్చింది. ఈ ఆలయాల్ని సక్రమంగా ఉంచకుండా పిచ్చి వేషాలు వేస్తే అన్నం తినకుండా ఎందుకు పనికిరాకుండా రోగగ్రస్తులై అనేక ప్రమాదాలతో నాశనం అయిపోతారు. శివుడు 3వ కన్ను తెరిస్తే ఒక్కడ మిగలడు భస్మం అయిపోతాడు. ఆ యోగం రాకుండా మనని మనం రక్షించుకుందాం, ఆలయాలను రక్షించుకుందాం. ఈ వ్యవస్థని అవస్థ లేకుండా కాపాడకపోతే కొంతకాలానికి సర్వనాశనం. ఇప్పటికే చూస్తారు కదా మీరు, ప్రకృతి అంతా మారిపోయింది, అసలు ఋతుక్రమమే లేకుండా అయిపోయింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి చోట ఈ పరీక్ష ఉంటుంది. ఈ మిత్రవిందుడు ఉన్న ఊళ్ళో ఉన్న ఈ అజామీళుడు, వాడి భార్య గయ్యాళి, వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ తయారయ్యారు. వాళ్ళు వ్యసనపురులే. ఎవరైనా ఊళ్ళోకి వస్తే చడమడ తిట్టేవారు, ఎవరికి మంచినీళ్ళు ఇచ్చేవారు కారు వాళ్ళు. ఈ ఊళ్ళోకి వచ్చిన సాధువు 9 రోజులు ఆ ఊళ్ళో గడుపుదామని వచ్చాడు. రాగానే వాడికి తెలియక పాపం ముందుగా ఈ అజామీళుడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అనగానే వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరూ బయటకు వచ్చి ఇలా పళ్ళు పటపట కొరికి పెదవిని నొక్కి, ఎవడవరా నువ్వు, ముష్టెత్తుకోవడానికి వచ్చావు, సిగ్గులేదు, ఇలా ఉన్నావు, లావుగా పొతకరించి ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, ఇంకెన్నెన్నో మాట్లాడినారు, ఆ మాటలని మనం అనలేము. తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టారు. క్రోధంతో పళ్ళు పటపట కొరికారు. అడ్డమైన వాడు తిండి కోసం భక్తుళ్ళు నటిస్తాడు, ప్రతివాడు సన్యాసి వేషం వేసుకోవటమే, వీళ్ళు సన్యాసులు కాదు దొంగ సన్నాసులు, ఇటువంటి వాళ్ళని ఊళ్ళోంచి తరివేయాలి అని నోటుకు వచ్చినట్టు తిట్టారు. అంటే వాడు కూడా సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళండి, అందుకని అలా నోటుకు వచ్చినట్టు తిట్టి 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 చీప్పండి, మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చీపురు కట్టతో కొడతామన్నారట. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమేం పెద్ద లెక్కలేదు. మహానుభావులకి దేని మీదైనా వ్యామోహం ఉంటుందా? వాళ్ళకి నిందాస్తుతులు రెండూ సమానమే. మీరు పొగడండి, నువ్వు దేవుడు అని స్తుతించండి, వాళ్ళు చిరునవ్వు నవ్వుతారు. మీరు బండభూతులు తిట్టండి, వాళ్ళు చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. పొగిడినా తెగతిట్టినా ఏ పని చేసినా సమానంగా స్వీకరిస్తే వాణ్ణి జ్ఞాని అంటారు. నువ్వు మహాత్ముడివి, ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడినప్పుడు ఆనందంతో ఎగిరి గంతులు వేసి రే పొద్దున వాడికి కోపం వచ్చి తిట్టినప్పుడు బాధపడ్డం ఉందే, ఇది అజ్ఞాన లక్షణం. ఆయన జ్ఞాని, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పూట ఆయనకు ఎక్కడ ఆహారమే లభించలేదు. తిరిగి 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 మధ్యాహ్నం వేళకి కటిక దరిద్రంతో బాధపడుతున్న మిత్రవిందుడు ఇంటికి వచ్చాడు. ఈ మాట ఎందుకంటున్నామంటే, ఈ మధ్యకాలంలో దాన ధర్మాలు ఎక్కువ చేయటం వల్ల ఉన్న 2 ఎకరాల పొలం కూడా అమ్మేసేట ఆయన. పాపం పొలం అమ్మేశాడు. ఏదో ఆ గుడిసి ఇల్లు ఒకటి మిగిలింది, లోపల బియ్యం కూడా లేవు కర్మకాలిపూట. పరమదారిద్ర్యం వచ్చేసింది. అందుకే ఈ మధ్యన ఎవరికి అన్నం కూడా పెట్టలేకపోతున్నాడు. అన్ని చోట్ల భిక్షకు వెళ్ళి ఎక్కడా భిక్ష దొరకని సాధువు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంచుమించుగా 1 గంట 2 అవుతున్న సమయంలో ఈయనింటికి వచ్చి, మిత్రవిందుడింటికి వచ్చి భిక్షాందేహి అన్నాడు. ఇంకా చూడండి, పాపం మిత్రవిందుడి ప్రాణం జిల్లార్చుకుపోయింది. ఎందుకని, ఇంట్లో బియ్యం లేవు, కూరలు లేవు, ఏం పెట్టాలో తెలియటం లేదు. వెంటనే ముందు భిక్షాందేహి అనగానే స్వామీ రెండని లోపలికి తీసుకొచ్చాడు. ఆయన బయట నిలబెట్టకూడదు కదా, ఆయన ఏదైనా సమాధానం చెప్పాలంటే ముందు లోపలికి పిలవాలి, అదే ఆయన నియమం. అందుకని స్వామీ రెండని లోపలికి పిలిచి చాప వేసి కూర్చోబెట్టాడు. ఒక్క క్షణం కూర్చోండి, ఏది ఉంటే అది పట్టుకొస్తాను, దయతో స్వీకరించండి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి అలాగే నాయన అన్నట్ట. ఇద్దరు పెరట్లోకి వెళ్ళారు. గుడిసె కదా, ఆ గుడిసెకి బయట చిన్న పెరడు ఉంది, కొంచెం నేల ఉంది. ఆ నేల తోట వేసుకుని బత్సలి, గోంగూర ఇలాంటివి పెంచుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళ కర్మయోగం వల్ల తోటకూర బత్సలి కూర అన్నీ అయిపోయాయి. అక్కడ ఏమీ లేదు, గడ్డి తప్పేమీ లేదు. ఏమండి, పాపం రాకరాక ఒక సన్యాసి వచ్చాడు, 9 రోజులు మన ఊళ్ళో ఉంటాట, ఆయన ముఖం చూస్తే గౌరవం కలుగుతోంది, ఆయనేమో భిక్షాందేహి అంటూ ఆకలితో మన ఇంటికి వచ్చాడు, బియ్యము లేవు, కనీసం ఏ తోటకూరో బత్సలకూరో పులుసు చేసి పెడదామంటే అది లేదు, ఎలాగాని గిలగలు నడిపోయింది భార్య. అప్పుడు ఆయన అన్నాడు, నాకు భలే గుర్తుకొచ్చింది, విఘ్నేశ్వరుడి కోసం మనం ముడుపు కట్టాం, అవి 4 గుప్పిళ్ళు బియ్యం ఉంటాయి, ఈ 4 గుప్పిళ్ళు బియ్యం గంజి కింద కాచేయి, అంటే బాగా ఎక్కువ నీళ్లు పోసేసి ఉడకబెడితే అందులో గంజి వస్తుంది, 4 మెతుకులు ఉంటాయి, 4 గుప్పిళ్ళు బియ్యం గంజి కాచినట్టుగా కాచేయి. ఆ మాత్రం దొడ్లో ఏదో పచ్చడి చేయబోయి, కారం ఉందా ఇంట్లో అంటే కారం ఉప్పు ఉందండోయ్ అంది ఆవిడ. నీకు తోచినటువంటి ఏ ఆకు దొరికితే ఆకుతో పచ్చడి చేసి ఈ గంజి పోయి చూద్దాం, దైవానుగ్రహం, మన ఇంటికి వచ్చిన వాడికి ఏదో ఒకటి పెడదాం. ఆ వచ్చిన సాధువు సంతోషించాడా, మనం సంతోషిద్దాం, లేకపోతే మన కర్మ అనుకుందాం అన్నాడు ఆయన. వచ్చిన వాడికి ఏదో ఒకటి పెట్టకుండా పంపకూడదు, ఇది మన నియమం అనగానే అలాగే అన్నది ఆవిడ. నిజంగానే వాళ్ళ అదృష్టవశాత్తు ఎప్పుడో విఘ్నేశ్వరుడి కోసమని జాకెట్టు గుడ్డలో ఓ 4 గుప్పిళ్ళు బియ్యం మూట కట్టు ఉంచారట, దానికి ముడుపు కట్టుట అంటారు, విఘ్నేశ్వరుడు మీదు కట్టారు. అది ఇప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చింది. ఆ 4 గుప్పిళ్ళు బియ్యంలో కొంచెం పురుగులు కూడా వస్తున్నాయి. అప్పుడే వాటిని శుభ్రం చేసి శుభ్రంగా కడిగి వాటితోటి కుండలో గంజి కాచింది. అది అన్నం అనడానికి లేదని వాటి గంజిలో మెతుకులు, మెతుకులో గంజిలోను అలా కాచే శుభ్రంగాను. ఆ మాత్రం గిన్నె కాచింది, కొండడు గంజి కాచింది. కొన్ని మెతుకులు ఉంటాయి, మిగతా అది గంజి అన్నమాట. ఇందులోకి ఏం నంచుకోవడానికి వెయ్యాలి? దొడ్లో గడ్డి బాగా పెరిగింది, కొంత గడ్డి చెక్కి ఆ గడ్డిని బాగా కడిగి దాంతో పచ్చడి చేసి ఉప్పు కారం కలిపేసింది. ఉప్పు కారం ఒకటి ఉంది ఇట్లాంటి ఇంట్లో పచ్చడి చేసింది, గడ్డి పచ్చడి, కేవలం గంజి. ఈ మూకుడు పట్టుకొచ్చి, స్వామి ఈ పచ్చడి, అదేం పచ్చడో చెప్పట్లేదు, ఈ పచ్చడి, ఈ కాస్త గంజి మెతుకులు తప్ప మా ఇంట్లో ఏమీ లేవు, వీటిని సేకరించి మమ్మల్ని అనుగ్రహించండి, క్షమించండి, మీకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాను అని కన్నీడు పెట్టుకోగా ఆయన చిరునవ్వు నవ్వి, నా పాలిటికి ఇదే అమృతం తల్లి అని ఆ దంపతులిద్దరిని దీవించాడు. నాయన, నీ భార్య దేవత, నువ్వు దేవుళ్ళగా కనపడుతున్నావు, నాకు ఇదే అమృతం, ఇదే మహాభోజనం, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం అనుకుంటున్నాను అని ఆ గంజి దగ్గరికి తీసుకున్నాడు. కొంచెం గోరువెచ్చగా ఉంది అప్పటికి ఆ గంజి, పక్కన గడ్డి పచ్చడి. ముందు గడ్డి పచ్చడి కాస్త 4 రాసుకున్నాడు. అబ్బా ఎంత బాగుందో, కారం ఉప్పు భలే సరిపోయాయి, దిక్కుమాల పచ్చడి చేసేవేమిటి అనలేదండో. కొంతమంది భోజనాలు చేసేటప్పుడు ఏ వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమిటి భోజనం అంటారు, అవునా? ఏమల్లా పాపం, గడ్డి పచ్చడి అది పాపం. ఆ గడ్డి పచ్చడే కాస్త 4 రాసుకుని, అబ్బా ఏం పచ్చడి ఏం పచ్చడి అన్నాడు ఆయన. ఆ తర్వాత గంజి తాగాడు, అమృతం కూడా దీని ముందు బలాదూర్ అని పలికి పచ్చడి నాక్కుంటూ, ఇది కొంచెం పచ్చడి నారిక మీద పెట్టి నాకి ఈ గంజి తాగుతూ, మొత్తం ఆ కొండలో ఉన్న గంజి మెతుకులన్నీ లాగేశాడు ఆయన. అసలు గంజి అన్నం తిన్నవాడికి బలం ఎక్కువ అని కొంతమంది అంటారు, అదేంటో వాళ్ళని అడగాలి మనం. అలాంటి వాళ్ళకి ఇడ్లీ పెట్టినా సహించదు. ఈ గంజి మొత్తం లాగేశాడు ఈయన, మొత్తం పచ్చడి నాకాడు. పాపం వీళ్ళేమో చేతులు కట్టుకుని చిక్కు పడుతూ పక్కకి నిలబడి ఉన్నారు. ఒక సాధువు ఒక స్వామి మన ఇంటికి వస్తే గంజి మెతుకులు పెట్టాం, గడ్డి పచ్చడి పెట్టాం, ఇంతకంటే దురదృష్టం ఏదైనా ఉంటుందా? అతిథికి కడుపు నిండా ఇంత అన్నం పెట్టలేని వాడు బతుకు కూడా ఒక బతుకైనా? అసలు అడిగేవాడు సగం చచ్చిపోతాట, ముష్టెత్తుకునేవాడే ప్రాణం పోతూ ఉండగా అడుగుతాడు, తప్పనిసరి పరిస్థితుల్లో యాచిస్తాడు. అంటే కలియుగంలో యాచకులు ఎక్కువైపోయారు. అన్నీ గవర్నమెంట్ని యాచించడమే, వాళ్ళు ఇచ్చే దరిద్రానికి ముష్టి కక్కుర్తి కూడా ఓట్లేయటం, ఆ దెబ్బతో సర్వనాశనం అయిపోతున్నాం. కానీ అడగడం ఒక దరిద్రం అయితే, అడిగిన వాడికి ఇవ్వలేక ఏమీ ఇవ్వలేకపోయి పొమ్మని అండం ఉందే, దానంత బాధ మరొకటి లేదట దాతకి. దాత ఎంత బాధపడతాడో తెలిసే, వచ్చిన వాడికి ఇవ్వలేకపోయినందుకు, అయ్యో ఫలానా వాడు మా ఇంటికి వచ్చాడు, వాడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాం అని ఎంతో బాధపడతారు పాపం. అందులో లేదు అనడం అంత బాధ మరొకటి లేదు ఇవ్వడానికి అలవాటు పడిన వాడికి. నేను చెప్పే దాతలకి, దాత కాని వాడికి అంటారా, వాడికి అది లెక్కే లేదు. పాప వీళ్ళు దాతలు. అందుకే కనీసం కడుపు నిండా అన్నమైనా పెట్టలేకపోతున్నావే అని తల వంచుకుని బాధపడుతూ ఉండగా ఆయన ఏం చేశాడు, వాడు తల వంచుకున్నారు కదా చేత వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి ఈ మొత్తం మూకుడు కడిగి, ఆ తర్వాత గడ్డి పచ్చడి పెట్టినటువంటి ఆ మూకుడు కూడా కడిగి, ఆ రెండు అక్కడ పెట్టి, అమ్మా ఈ మూకుడు ఈ కొండ కడిగాను తల్లి, ఇంకేమైనా కడిగి పెట్టినా అన్నాడు. వాడు తెల్లబోయారు. అయ్యో అన్నం తిన్నాక ఆ కంచం మేం కడగాలండి అంటే పర్వాలేదు, మీలాంటి పుణ్యాత్ములకి ఈ మాత్రం సేవ చేయొచ్చు అన్నట్ట. ఆవిడ మళ్ళీ రెండు చేతులు కట్టుకుని, తల వంచుకోవటం వల్ల మేము చూడలేకపోయామండి, మేము విన్నాం శివపురాణంలో మా గురువుగారు ఒక ఆయన వచ్చి మంత్రం ఇచ్చి చెప్పారు, అన్నం పెట్టాక ఆకులు వాళ్ళని ఎత్తనివ్వకుండా ఇంటి వాళ్ళే ఎత్తాలి లేదా పరివాళ్ళ చేతి ఎత్తించాలి, ఎవడు తిన్నా వాడే ఎత్తితే పాపమని పెద్దలు చెబుతారు, నేను చూసుకోలేదు, కొండను మీరే కడిగారా, మమ్మల్ని అనుగ్రహించకుండా ఆ కొండను మీరు కడిగారా, మాకు అనుగ్రహాన్ని ప్రసాదించరా అని బాధపడింది. అప్పుడు ఆయన నవ్వి, నిన్ను అనుగ్రహిస్తున్నాను అని జేబులోంచి ఒక గడ్డి పరక తీశాడు. ఇప్పుడు వాళ్ళ ప్రాణం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి, గడ్డి పచ్చడి చేసి పెట్టామని కనిపెట్టి గడ్డి పరక తీసినట్టున్నాడు ఈ సాధు అనుకున్నారు వాళ్ళు. ఆ దెబ్బతో ఆవిడికి మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఆయన గడ్డి పరక తీసి తాను కడిగి ఎక్కడ పెట్టిన కొండలో వేసి, సకల సుఖాలు నీకు లభించుగాక, సర్వసుఖప్రాప్తి రస్తు, ఓం నమశివాయ అని బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకేమనుకోలేక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అప్పుడు భార్య భర్తతో, చూశారా స్వామీజీ మన రహస్యం కనిపెట్టాడు, దొడ్లోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా గడ్డి కోసి దాంతో పచ్చడి చేశాను, ఆయన చూడలేదు అనుకున్నాను, ఆయన చూసి గడ్డి పరకతో పచ్చడి చేసి పెడతావా తల్లి అని నన్ను గడ్డి పరక కింద భావించి గడ్డి పరకి కొండలో వేసినట్టున్నాడు. గంజి గడ్డి పరకతో పెట్టి ఇంటికొచ్చిన సాధువుకి ఎంతో బాధ కలిగించాను అంటూ ఉండగా, ఏం చేస్తాం మరి ఇంట్లో ఏం లేవు కదా, ఆయన కూడా ఏమనుకోలే, మన అదృష్టం ఇంతే, ఆ రెండు బయట పారేసి కడిగేసి అన్నాడు ఆయన. వెంటనే వీడు ఈ గడ్డి పరకను దొడ్లో పారేసింది, దొడ్లో పెరట్లో పారేసి మళ్ళీ ఆ మూకుడు ఆ కొండ కడిగి ఇంట్లోకి పట్టుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళకున్న పాత్రలు అవే, అందుకని ఆ కొండ కడిగి అలా బోర్లించింది. బోర్లించగానే ఘుమ్మ 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 వాసన వచ్చేసింది, మామూలు వాసన కాదు, మంచి జీడిపప్పులు కిస్మిస్సులు వేసి చిక్కని పాలతో తయారు చేసిన పాయసం వాసన వచ్చింది. ఏమిట్రా అని ఆవిడ కొండకే చూస్తే, ఆ కొండ బోర్లించిన చోట ఓ బంగారపు గిన్నె వచ్చింది, ఆ గిన్నె నిండా పాయసం కనపడింది. దాంతో ఈ కొండ తీసేవాడు ఇంకో చోట బోర్లిస్తే ఈసారి అందులోంచి దద్దోజనం వచ్చింది, మళ్ళీ బోర్లిస్తే కట్టు పొంగలు వచ్చింది. ఇక చూడండి బాబు ఆ కొండ ఎక్కడ బోర్లిస్తే అక్కడ అందులోంచి రకరకాల పిండి వంటలు రావడం మొదలుపెట్టాయి. కట్టు పొంగలి, దద్దోజనం, పులిహార, ఇక పెరుగు, చిక్కని గడ్డ పెరుగు, మళ్ళీ అది కూడా దిక్కుమాలిన ప్యాకెట్ పెరుగు కాదు, ప్యాకెట్ పెరుగులే నమ్ముతారు, అవన్నీ కల్తీ శాల్తీలవి, అవి తింటే కడుపులో మంట, రాత్రిపూట వాంతులైపోయి ఈ మధ్యన షోడలు తగ్గుతారు, అందుకే అందరూ విసిగెత్తిపోయి. అంటే దరిద్ర పెరుగు బయట పెరుగులు తగ్గుతుంటే అలా ఉంటున్నాయి అనమాట, కానీ గడ్డ పెరుగు చిక్కటి మంచి మేగడ పెరుగు దొరికింది. ఇంకా రకరకాల కూరలు, దొండకాయ కూర, బెండకాయ కూర, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, ఆ మొహం కూర, ఈ మొహం కూర, అన్ని కూరలు వచ్చి పడ్డాయి. పులుసులు వచ్చాయి, ఇక వడియాలు, అప్పడాలు, ఒకటేమిటి చల్లమిరపకాయలు, ఇవన్నిటితో ఉన్న పదార్థాలను చూసి వాళ్ళకి మతిపోయింది. అప్పటికి అర్థమైంది వాళ్ళకి, ఇందాక వచ్చిన వాడు సామాన్య సాధువు కాదు, శివుడే ఈ రూపంలో వచ్చి ఉండాలి. ఆయన సర్వాంతర్యామి గనక మన దారిద్ర్యం తెలుసుకున్నాడు, మనం పెట్టింది తిన్నాడు, గడ్డి పచ్చడి ఇచ్చినందుకు మనల్ని మెచ్చాడు, ఏమీ లేకపోయినా మంచి గడ్డి పచ్చడి చేసి పెట్టావు అని మనకి గడ్డి మాత్రం పెట్టకుండా ఒక గడ్డిపరక పాత్రలో వేశాడు. ఆయన గడ్డిపరక వేయడం వల్లే ఇంత మహామహిమ ఈ కొండకు వచ్చింది, ఈ కొండ కల్పవృక్షంలా తయారైంది, అక్షయపాత్ర అయ్యిందని కనిపెట్టారు.